सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां हरिः ओं श्री गुरुभ्यो नमः हरिः ओं ओं वासुदेवेन्द्र योगींद्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। ज्ञानबोध చేసే గురువు యోగీంద్రుడైన శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించి ముముక్షుల హితం కోరి తత్వబోధ చెప్పబడుతోంది. అద్వైత వేదాంత పరిచయము రెండో అంశము శాస్త్రము ఈరోజు మనం తెలుసుకుందాం. సంస్కృతంలో మనకి ఉన్న పురాతన గ్రంథాల వివరాల్ని ఒక విహంగ వీక్షణం చేద్దాం. పురాతనంగా వస్తున్న ఈ గ్రంథాలన్నింటినీ కలిపి శాస్త్రము అని అంటారు. శాస్త్రం పదం శాస్ అనే ధాతు నుంచి వచ్చింది. దానికి రెండు అర్థాలున్నాయి, శాసించడం, బోధించడం. అందువల్ల శాస్త్రం అంటే మొదట్లో మానవ జాతిని శాసించి ఆ తర్వాత బోధిస్తుంది అని అర్థం. ఇలా శాసించి బోధించడం వల్ల మానవాళిని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. త్రా అంటే కాపాడుతుంది. శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం. మానవాళిని సమస్యల నుంచి మొదట శాసనం ద్వారా తర్వాత బోధన ద్వారా కాపాడేది శాస్త్రం. శంకరాచార్యులు శాస్త్రాన్ని తల్లితో పోలుస్తారు. పిల్లవాడికి విషయం అర్థం చేసుకునే పరిపక్వత లేని స్థితిలో తల్లి శాసిస్తుంది, అవసరమైతే బెదిరిస్తుంది కూడా. కాలక్రమేపి బోధన చేయడం, నచ్చ చెప్పటం, జ్ఞానోదయం కలగజేయడం, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడం చేస్తుంది. ఇవన్నీ మన శాస్త్రం కూడా చేస్తుంది. శాస్త్రాన్ని ఆరు స్థాయిలుగా విభజించవచ్చు. అందులో మొట్టమొదటి స్థాయిలో వేదాలున్నాయి. వేదాలు చాలా పెద్ద గ్రంథాలు, 20,000 పైచిలకు మంత్రాలు ఉన్నాయి వేదాల్లో. మనకి నాలుగు వేదాలున్నాయి, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము. ఋగ్వేదంలో ఋగ్మంత్రాలు ఉంటాయి, అవి పద్య రూపంలో ఉన్నాయి. యజుర్వేదంలో యజుర్మంత్రాలు గద్య రూపంలో ఉన్నాయి. సామవేదంలో సామమంత్రాలు గీత రూపంలో ఉన్నాయి. భారతీయ సంగీతం సామవేద నుంచి పుట్టింది. సామవేద పఠనాన్ని సామగానం అంటారు. అథర్వ వేదాన్ని అథర్వ ఋషి ఆంగిరస ఋషి దర్శించారు, అందుకని దీన్ని అథర్వాంగిరస వేదం అని కూడా అంటారు. వేదాల్లో ఉండే పద్యాలు కానీ గద్యాలు కానీ మంత్రము అని వాడతాం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం అంటే విశ్లేషణ, త్రాయతే అంటే విశ్లేషిస్తే అది రక్షిస్తుంది. మన సంప్రదాయంలో కేవలం మంత్రాల్ని పఠించినా కూడా అది మనని రక్షిస్తుంది. వేదాలంటే జ్ఞానానికి మూలం. విద్ అనే ధాతువు నుంచి వచ్చింది వేదం. వేదం అంటే విజ్ఞాన ఖని. వేదన సాధనత్వాత్ వేద, ప్రమాణత్వాత్ వేద. వేదాల రచయిత ఎవరు? వేదాలు అపౌరుషేయం, అంటే ఒక పురుషుడు రాసినది కాదు, అవి దేవుడే ఇచ్చాడు. అంటే మనం రచయితతో మాట్లాడాలి అంటే ఆ దేవుడితో మాట్లాడాలి. దేవుడు మనిషికి ప్రత్యక్షంగా ఇవ్వలేదు, ఒక మాధ్యమం ద్వారా ఇచ్చాడు. అది ఋషయః, ఋషులు. దేవుణ్ణి వార్తా ప్రసార కేంద్రంగా తీసుకుంటే ఋషులని అది అందుకునే దూరదర్శన్గా తీసుకోవచ్చు. ఋషి పదం ఋష్, తెలుసుకోవటం నుంచి వచ్చింది. ఋషతి జానాతి ఇతి ఋషిహి. సాధారణమైన మనసు ఆ తరంగాల్ని అందుకోలేదు. దూరదర్శన్ని ఏ ఛానల్కి ట్యూన్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. అలాగే దేవుడు వేద బోధని సృష్టితో పాటిచ్చాడు, కానీ ఋషులు మాత్రమే అది అందుకునే ప్రత్యేక స్థాయిలో ఉన్నారు. వాళ్ళకున్న పరమ సత్వగుణం, విశేష ఉపాధులే దానికి కారణం. అలా ఎందరో ఋషులు మంత్రాలని అందుకున్నారు. మనం వేద మంత్రాన్ని పఠించేటప్పుడు ఆ ఋషిని కృతజ్ఞతాపూర్వకంగా తలుస్తాం. రోజు చేసే సంధ్యావందనంలో కూడా మూడు తలుస్తాం. సావిత్ర ఋషి, విశ్వామిత్ర, గాయత్రి చంద, సవితా దేవత. అంటే ఋషి, ఛందస్సు, దేవతాస్మరణం మూడు తప్పనిసరిగా చేయాలి. ఏదైనా వేదమంత్రం పఠించే ముందు ఈ ఋషి ఈ మంత్రాన్ని అందుకున్నాడని అర్థం. అందుకే ఋషులని మంత్రద్రష్ట అంటారు. ఋషులు మంత్రాన్ని అందుకున్నవాడు. వాళ్ళు రచించలేదు లేదా సృష్టించలేదు. మంత్రాలని సృష్టించింది సృష్టికర్త పరమాత్మే. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై. ఈ వేదాలు శబ్దరూపంలోనే అందుకోబడ్డాయి, అవి లిఖితపూర్వకంగా లేవు. అందుకే శిష్యులు విని నేర్చుకోవాలే తప్ప రాసేది లేదు. అవి కర్ణ పరంపరగా వచ్చాయి కాబట్టి వాటిని శృతి అని కూడా అంటారు. గురుణా సాక్షాత్ శ్రూయతే ఇతి శృతి, గురూపదేశేన శ్రూయతే ఇతి శృతి. వినటం ద్వారా అందుకున్నది దీనిని వేదం అని, మంత్రం అని, శృతి అని అంటారు. అపౌరుషేయ ప్రమాణం అని కూడా అంటారు. అపౌరుషేయం అంటే మనిషి రచించని ప్రమాణం, అంటే జ్ఞానం పొందే మార్గం. మన తక్కిన గ్రంథాలన్నీ వేద ప్రమాణం మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి మన సాంప్రదాయానికి వైదిక సాంప్రదాయమని, మనని వైదికులని అంటారు. హిందువులు అనే మాట తర్వాత ఎప్పుడూ వచ్చింది. వేదంలో భాగాలు, వేదంలో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి, వేద పూర్వభాగము, వేద అంత భాగము. వేద పూర్వభాగము ఇది మూడు పురుషార్థాలు పొందడానికి తోడ్పడుతుంది, అర్థము, కామము, ధర్మము. మనకి ఆధారపడే జీవితం మీద మోజు ఎక్కువ. మనం మన శాంతి కోసం, భద్రత కోసం, మన ఆనందం కోసం మనుష్యులు, వస్తువులు, డబ్బు అలా ఎన్నిటి మీదో ఆధారపడతాం. వేద పూర్వభాగం డబ్బు సంపాదించే మార్గాలు, కుటుంబ జీవనం, ప్రాపంచిక విద్య ఇలా అనేక విషయాలు బోధిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ప్రేయస్సు గురించి చెప్తుంది. ఇది కర్మ ప్రధానంగా, ఉపాసనా ప్రధానంగా ఉంటుంది. ఇక రెండో భాగమైన వేద అంత భాగం. మనిషి ఆధారపడడం మానేసి స్వేచ్ఛ కోరితే వేద అంత భాగం దానికి మార్గం చూపిస్తుంది. ఇది శ్రేయస్సు గురించి చెప్తుంది. వేదం ఇదే పాటించమని చెప్పదు. మనకు ఏ మార్గం కావాలో ఎన్నుకోమంటుంది. నాలుగో పురుషార్థమైన మోక్షం పొందడానికి ఇది తోడ్పడుతుంది. ఇది జ్ఞాన ప్రధానంగా ఉంటుంది. నాలుగు వేదాలకి అంతంలో ఉంటాయి కాబట్టి వేదాంతము అంటారు, ఉపనిషత్తులు అని కూడా అంటారు. ఇవి చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా 10 ఉపనిషత్తులకి శంకర భగవత్పాదులు భాష్యం రాశారు. ద్వితీయ గ్రంథాలు, ప్రాథమిక గ్రంథాలు నాలుగు వేదాలు. అవి అపౌరుషేయము. ఈ నాలుగు వేదాల్ని వివరించి విడమర్చి చెప్పడానికి మనకి ఎన్నో ద్వితీయ గ్రంథాలు ఉన్నాయి. వాటిని గొప్ప ఆచార్యులు రచించారు, అందుకని వాటిని పౌరుషేయ శాస్త్రము అంటారు. ద్వితీయ గ్రంథాలు ఎందుకు? వేదం చాలదా అంటే వేదాల్లో భావాలు స్పష్టంగా ఉండవు, వాటిని స్పష్టం చేయడానికి వేరే మంత్రాలు కావాలి. ఒక పిల్లవాడికి ఒకటి అని చెప్తే తెలియదు, ఒక అరటి పండో ఒక మామిడి పండో చూపించాలి. అలాగే వేదం చెప్పిన విషయాల్ని కథల రూపంలో బోధించాలి. ఇంకో కారణం, వేదాల్లో బోధించినవి ఒక క్రమ పద్ధతిలో లేవు, అది ఒక అడవి లాంటిది. అందులో కూరలు పూలు పళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ ఒక చోట లేవు. నాలుగు ఆశ్రమాల్లో మనిషి ఆచరించాల్సిన ధర్మాలున్నాయి, కానీ ఒక చోట ఒక పద్ధతిగా లేవు. ద్వితీయ గ్రంథాలు ఆ పనిని చేస్తాయి, అక్కడ ఉండే విషయాన్ని క్రమబద్ధంగా అందిస్తాయి. వాటిని మొదటి స్థాయిలో సూత్రాలు అంటారు. ద్వితీయ గ్రంథాల్లో మొట్టమొదటివి సూత్రాలు, అంటే శాస్త్రంలో ఇది రెండో స్థాయిది అన్నమాట. సూత్రాలు అంటే చిన్న పదమో వాక్యమో ఉంటుంది. అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం, అతి తక్కువ అక్షరాలతో ఎటువంటి సందిగ్ధము లేకుండా చాలా సారవంతంగా సారభూతంగా విశ్వాన్ని ప్రదర్శింపజేసేదిగా ఉంటుంది. సూత్రాల్లో వేదబోధ ఉంటుంది, కానీ టూకీగా ఉంటుంది. వేదాల్లో చెల్లాచెదురుగా ఉన్న అనేక సూత్రాల్ని ఇది అనేక అంశాలుగా ఏర్చి ఒక చోట కూర్చుతుంది. ధర్మసూత్రాన్ని వ్యక్తి పాటించాల్సిన విలువలు, ధర్మాలు, బాధ్యతలు ఇందులో ఉంటాయి. గృహ్య సూత్రాన్ని వ్యక్తి నుంచి కుటుంబ స్థాయి విలువలు, ధర్మాలు, బాధ్యతలు ఉంటాయి. శ్రౌత సూత్రాన్ని కుటుంబం నుంచి సమాజ స్థాయి విలువలు, ధర్మాలు, బాధ్యతలు. సమాజ శ్రేయస్సు కోసం చేసే సామాజిక పూజలు, క్రతువులు, ఒక మనిషి వీటిలో దేని నుంచి విడిపోలేడు. అతను ఒక వ్యక్తి, ఒక కుటుంబ సభ్యుడు, ఒక సంఘజీవి కూడా. మనకి ఎన్నో సూత్రాలు ఉన్నాయి, ఎందరో ఋషులు వీటిని ఇచ్చారు. ఉదాహరణకు గౌతమ సూత్రాన్ని, ఆపస్తంభ సూత్రాన్ని, పరాశర సూత్రాన్ని, బ్రహ్మసూత్రాన్ని వగైరా. వేదాల్ని దేవుడే ఇస్తే సూత్రాల్ని ఋషులు క్రోడీకరించారు. అంటే పదాలు రచయితలవి, పదార్థం వేదంలోది. సూత్రం చేసే ఇంకో పని స్పష్టత చేకూర్చడం. వేదాల్లో ఏమైనా స్పష్టంగా లేకపోతే, పరస్పరం విరుద్ధంగా కనిపించినా వాటికి స్పష్టత చేకూరుస్తుంది సూత్రం. సూత్రము అంటే దారము అని ఒక అర్థం ఉంది. ఈ శాస్త్రం వేదాల్లో అనేక అంశాల్ని ఒక్కొక్క దారంలో గుచ్చుతుంది. వేదవాక్య కుసుమ గ్రదనార్థత్వాత్ సూత్రాణం, ఈ కుసుమాన్ని ఏరి క్రోడీకరించి ఒక దండలాగా గుచ్చుతుంది. వీటిలో వ్యాసాచార్యులు వ్రాసిన బ్రహ్మసూత్రాలు పేరు పొందాయి. మూడో స్థాయిలో స్మృతి గ్రంథాలున్నాయి. ఇది సాధారణంగా పద్య రూపంలో ఉంటుంది. స్మృతి అంటే గుర్తుంచుకున్న జ్ఞానము. అంటే ఋషులు వేదాల్లోనూ సూత్రాల్లోనూ నేర్చుకున్న జ్ఞానాన్ని మళ్ళీ వివరంగా రచిస్తారు. సూత్రాలంటే చాలా చిన్న వాక్యాలని, కానీ స్మృతి కొంచెం వివరంగా ఉంటుంది. స్మృతి కూడా క్రోడీకరించడం, స్పష్టత చేకూర్చడం చేస్తుంది. ఉదాహరణకు మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి మొదలైనవి. అందులో అనేక అంశాలు అందంగా వివరిస్తారు. సృష్టి, విద్యార్థి, గృహస్థు, సంఘజీవి, స్త్రీ, పురుషుడు, ఇలా అన్నిటి గురించి ఉంటుంది. సూత్రాల్లో కూడా ఇవన్నీ ఉంటాయి, కానీ అవి టూకీగా ఉండడం చేత ఒకసారి అర్థం స్పష్టంగా తెలియకపోవచ్చు. అక్కడ అర్థం కానివి స్మృతి బాగా విడమర్చి చెప్తుంది. గూఢార్థాన్ని వెలికితీస్తుంది. సాధారణంగా మన శాస్త్రాలు మూడు రకాలుగా ఉంటాయి, గద్యము, సూత్రాణి, పద్యము. గద్యం వచన రూపంలో ఉంటుంది, దీనికి స్వరం ఉంటుంది పఠించడానికి వీలుగా. సూత్రాణి చిన్న వాక్యాలుగా చిన్న చిన్న పదాలతోటి కంఠోపాఠం చేయడానికి వీలుగా ఉంటుంది. పద్యం పద్య రూపంలో ఉంటుంది, గతంలో ఉన్న సిద్ధాంతాన్నంతా పద్య రూపంలో పఠించవచ్చు. ఇక నాలుగో స్థాయి శాస్త్రం పురాణాలు. అవి స్మృతి కన్నా మరింత విస్తారంగా వివరంగా ఉంటాయి. పురాణము అంటే అది ప్రాచీన గ్రంథము అయినా ఇప్పటికీ వర్తిస్తుంది అని అర్థం. పురా అపి నవా, ప్రాచీనమే కానీ ఆధునికంలో కూడా తాజాగా ఉంటుంది. ఇవి కూడా పద్య రూపంలో ఉంటాయి. ఇవి కూడా వేదాల్లోని అంశాల్ని క్రోడీకరించి స్పష్టత చేకూర్చి ఉన్నతంగా చూపిస్తాయి. ఇంకో ప్రత్యేకత, అంతకుముందు గ్రంథాల్లో చెప్పిన ధర్మాలకు కథలు ఉంటాయి. ఈ ధర్మాలను పాటించడం ఎంత కష్టమో చూపిస్తూ అయినా వీటికి కట్టుబడి ఉన్న వాళ్ళ కథలు వివరిస్తాయి. స్మృతిలో కొన్ని వేల శ్లోకాలుంటే ఒక్కొక్క పురాణంలో 15,000 నుంచి 80,000 శ్లోకాలుంటాయి. కేవలం ఒక వేద మంత్రం సత్యం వద ఈ పురాణంలో మొత్తం హరిశ్చంద్రుని కథ వస్తుంది. అలాగే పితృదేవో భవ అనే వాక్యానికి రాముడు లేదా శ్రవణ కుమారుని కథలున్నాయి. కామ క్రోధ అహంకార లాంటి భావాలకి రూపాలనిచ్చి రాక్షస రూపాల్లో ఈ పురాణాల్లో మనకి చూపిస్తారు. 18 పురాణాలు 18 ఉపపురాణాలు ఉన్నాయి. వీటన్నిటినీ వ్యాసాచార్యులు రచించారు. అన్నిట్లోకి ప్రముఖమైనది భాగవత పురాణం లేదా భాగవతం. ఈరోజు కూడా ఈ పురాణాలు ఆబాలగోపాలాన్ని ఆకర్షిస్తున్నాయి. పిల్లలకి కావలసినటువంటి కథలు మాయలు ఉంటాయి. మనిషి రాయిగా లేదా జంతువుగా మారడం మొదలైన విషయాలు ఉంటాయి. పెద్దలకు కావలసిన సిద్ధాంతంతో పాటు నైతిక విలువలు, సాంఘిక నియమాలు, మానసిక విశ్లేషణలు ఎన్నో ఉంటాయి. ఇక 5వ స్థాయి శాస్త్రము ఇతిహాసము. ఇవి చరిత్రని ఆధారంగా చేసుకుని రచింపబడినటువంటి గ్రంథాలు. నిజంగా జరిగిన విషయం ఒకటి ఉంటుంది. ఇతి అంటే ఈ విధంగా, హా అంటే ఖచ్చితంగా, ఆసా అంటే జరిగింది, అంటే ఈ విధంగా ఖచ్చితంగా జరిగింది అనేది ఇతిహాసము. 2 ముఖ్యమైనటువంటి ఇతిహాసాలు రామాయణము, మహాభారతము. రామాయణంలో 24,000 శ్లోకాలున్నాయి, మహాభారతంలో 1,00,000 శ్లోకాలున్నాయి. రామాయణాన్ని వాల్మీకి, మహాభారతాన్ని వ్యాసాచార్యులు రచించారు. రామాయణం రాముని జీవిత విధానాన్ని వర్ణిస్తుంది, రామస్య అయనం, మార్గం, జీవన రీతి. మహాభారతం భరత వంశ రాజుల చరిత్ర గురించి ఉంటుంది. మహా అంటే అతి పెద్దది అని, ఆదర్శప్రాయాన్ని అనుసరించాలని చూస్తారు ప్రజలు. అందుకని వాళ్ళ కథలు రూపంగా వేదంలో చెప్పవలసిన విషయాన్ని ఇందులో పొందుపరుస్తారు. చరిత్ర గురించి చెప్తుందే గాని చారిత్రాత్మక విషయాలకి పెద్దపీట వేయదు. ఇక్కడ చరిత్రని ఆధారంగా తీసుకుని వేదంలో ఉన్న జ్ఞానాన్ని బోధిస్తాయి. అందుకని వీటిలో కొంత నిజం, కొంత కల్పన ఉంటుంది. ఉదాహరణకి రావణికి నిజంగా 10 తల్లున్నాయా? అవి మనిషిలో ఉండే రాక్షస గుణాలకి ప్రతీకలు. అందువల్ల కొంత అభూత కల్పన ఉంటుంది. కొన్ని లక్షణాలకి ఒక రూపం ఇవ్వడం జరుగుతుంది. ఇక 6వ స్థాయిలో భాష్యము. పైన చెప్పిన అన్ని గ్రంథాలకి వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యానాలనే భాష్యము అని అంటారు. వేదాలు, సూత్రాలు, ఇతిహాసాలకి ఇచ్చిన వ్యాఖ్యానాలకి భాష్యాలు అని అంటారు. ఆ భాష్యాలకి మళ్ళీ భాష్యాలు ఉన్నాయి. అది ఆదిశంకర్ల భాష్యాలు వేద వాణ్మయంలో చాలా ముఖ్యమైనవి. మన శాస్త్రాన్ని ఒక పద్ధతిలో నేర్చుకోవాలి. శాస్త్రం బోధించింది సరిగ్గా అర్థం చేసుకోకపోతే శాస్త్రం మీద ప్రతికూల భావన పెంచుకోవటమో లేదా దాన్ని ద్వేషించడమో చేసే ప్రమాదం ఉంటుంది. అందుకని శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఒక తాళం చెవి ఉంది, దాన్ని సాంప్రదాయము అని అంటారు. అందుకే సాధారణంగా అనువాదాల జోలికి పోవద్దంటారు. ఒక పదానికి రెండు మూడు అర్థాలు ఉంటాయి, సందర్భాన్ని బట్టి అది మారుతుంది. అందుకే గురుముఖత నేర్చుకోవాలి అంటే సాంప్రదాయం పాటించాలి. ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ మన ఆచార్యులు భాష్య గ్రంథాలు, వ్యాఖ్యాన గ్రంథాలు రచించారు. ఇవి పద్య రూపంలో కానీ గద్య రూపంలో కానీ ఉంటాయి. ఇవన్నీ కలిపి శాస్త్రము అంటారు. శాస్త్రం మన పురుషార్థాన్ని సాధించడానికి తోడ్పడుతుంది. వచ్చే తరగతిలో మనం వర్ణ వ్యవస్థ అనే అంశం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.